ಬಂದಿದ್ದಾರೆ. ಇದೇನೋ ಅವರು ಪನಿ ಮಾಡಿ ಪ್ರಕರಣಿಸಿದ್ದೀಗೆ ಆ ನಮ್ರತ್ತು ಶ್ರದ್ಧತು ಭಕ್ತಿತು ಒಂದು ಪನಿ ಪನಿ ಪ್ರಾರಂಭಿಸಿನಪ್ಪುಡು ಪ್ರಾರಂಭವನ್ನು ಪೆದ್ದ ಸಹಕಾರ ಒಂದು ಅಭಿಪ್ರಾಯ ಸ್ಲೋಗೆ ಸ್ಟಡಿಗೆ ಸಹಕಾರ ಹೊಂದುತ್ತೆ. అయితే మనం హృదయపూర్వకంగా పని మనం హృదయపూర్వకంగా చెయ్యాలి, నిన్ను మనస్తుడు చెయ్యాలి, నిరాడంబరంగా చెయ్యాలి, నిరహంకారంగా చెయ్యాలి. చేస్తుంటే ఆ పని సక్సెస్ అవుతుంది. మన భౌతికంగా కానీ భౌతిక రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ అభివృద్ధిలోకి రావాలంటే ముందు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం లేకుండా అభివృద్ధిలోకి రావటం చాలా కష్టం. చాలా మంది మానసిక అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు కూడా కారణం ఆత్మవిశ్వాసం రాకపోవటం వల్ల. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మనం బాహ్య సంఘటనలు బాహ్య పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. బాహ్య సంఘటనల ప్రభావం మన మెదడు మీద పడకుండా ఉండాలంటే మనకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఆత్మ విమర్శ ఆత్మజ్ఞానానికి ఎలాగైతే సహకరిస్తుందో ఆత్మవిశ్వాసం మన జీవితంలో సక్సెస్ అవటానికి కూడా ఆత్మవిశ్వాసం అలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆధ్యాత్మిక చింతన అనేది అది ఎవరికో కాదు, మనకు సంబంధించిన విషయం. మన మైండ్ ఎడ్యుకేట్ అవుతుంది. ముఖ్యంగా మరణానంతర జీవితం ఏదో అవుతుంది, మనం మరణించిన తర్వాత ఏదో అవుతుంది. అది కాదు ఇక్కడ ముఖ్యం. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కాపాడుకోవటానికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఆత్మ విద్య ఎంతో ఉపయోగపడుతుంది. మనం శరీరం ఉందని చెప్పి ఎక్కడో చోట ఉండాలి. ఎక్కడన్నా సమాజం మధ్యనో ఎక్కడికైనా కాశీ అయినా సమాజం ఉంటుంది, గయ్యైనా సమాజం ఉంటుంది, అరుణాచలమైన సమాజం ఉంటుంది, ఎక్కడైనా సమాజం ఉంటుంది. అలాగే సమాజంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఆ సమస్యను విడిచిపెట్టి పారిపోవటానికి కాకుండా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య విద్య బాగా ఉపయోగపడుతుంది. అంతే మీరు సాధన చేయటం అంటే లోపల మన బంగారం మన హృదయంలోనే ఉంది, జ్ఞానం హృదయంలోనే ఉంది. ఇక్కడ పుస్తకాల్లో ఉన్నది ఇన్ఫర్మేషన్, వస్తువు మన హృదయంలో ఉంది, చైతన్యం మన హృదయంలో ఉంది, బ్రహ్మం ఆత్మారాముడు మన హృదయంలో ఉన్నాడు, శాంతి మన హృదయంలో ఉంది. మన బంగారం ఎక్కడో లేదు మన హృదయంలోనూ. ఈ బంగారం కోసం ఎక్కడో ఎక్కడో వెతుకుతాం. భగవంతుడు మనకు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోవటం కంటే సమీపంగా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు, మన మనస్సుకి మనస్సే ఉన్నాడు, మన మనస్సు మూలంలోనూ ఉన్నాడు, మన ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు, మన శరీరం కంటే మన ఇంద్రియముల కంటే బహు సన్నిహితంగా భగవంతుడు మనం ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అనుకోవటం కంటే మనకు సన్నిహితంగానే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే సాధనకు ఉపయోగపడదు. వైకుంఠంలో ఉన్నాడు నారాయణుడు, కైలాసంలో ఉన్నాడు శివుడు, అలా అలవాటు పడ్డాం మనం. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు, అక్కడ వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, లంకల కోవెట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఏమి చోటు అంటూ ఉంటున్నాడు. మనం పురాణాలు చదివేటప్పుడు హరిభక్తుడని అనుకుంటాం ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎవరంటే మహావిష్ణు యొక్క భక్తుడు, నారాయణ భక్తుడు, హరిభక్తుడు. హరి అంటే ఎక్కడ ఉంటాడు, నారాయణుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నాం మనం. వైకుంఠంలో ఉన్నాడు. ఏ రకమైన వికారాలు లేనిది వైకుంఠం. మనకు కూడా వికారాలు లేకపోతే మనం కూడా వైకుంఠంలోనే ఉంటాం. వైకుంఠం అంటే వికృతులు లేనిది, వికారాలు లేనిది వైకుంఠం. మనకు కూడా వికారాలు లేకుండా వికృతులు లేకుండా ఉంటే ఇప్పుడే ఇక్కడే మన హృదయంలోని వైకుంఠం మనకు వ్యక్తం అవుతుంది. హిరణ్యకశిపుడు అడిగాడు ప్రహ్లాదుని, ఎక్కడున్నాడని విష్ణువు గొప్పనాడు సరి అని. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, అంటే ఏవి హరిని ఉపాసించాడు ప్రహ్లాదు. మా హరి మా విష్ణువు వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు ప్రహ్లాదుడు, అంతటా ఉన్నాడు అని చెప్పాడు. మా విష్ణువు మన అందరూ ఏమనుకుంటాం, విష్ణువు వైకుంఠంలో ఉన్నాడని. కానీ కనుక ప్రహ్లాదుడు హిరణ్యకేశిపుడు నీ ఎక్కడున్నాడు, నీ విష్ణువు నీ హరి ఎక్కడున్నాడు అన్నాడు. మా హరి వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు. అంతటా ఉన్నాడు మా హరి అన్నాడు. అప్పుడు ఈ స్తంభం ఇదో ఆ పక్కన స్తంభం ఉంటే ఈ స్తంభం చూపించి ఇక్కడ కూడా ఉన్నాడు అన్న, అంతటా ఉన్నాడు స్తంభం లేకుండా ఎలా ఉంటాడన్నాడు. అప్పుడు గగపుచ్చుకున్న స్తంభం కొడితే స్తంభం నుంచి హరి వస్తాడు. అంతటా ఉన్నాడు అంటే అక్కడ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఆ స్తంభంలో తెచ్చాడు అంటారు. అక్కడ అంతటా ఉన్నాడు స్తంభంలో ఉన్నాడు, స్తంభంలో ఉన్నవాడు కూడా రూపాన్ని తీసుకున్నాడు అంతే. ప్రహ్లాదుడు ఉపాసించిన దైవం కేవలం వైకుంఠ మన దేవుడే కాదు, అంతటా వ్యాపించినటువంటి హరినే, అంతటా వ్యాపి విష్ణువు అంటే వ్యాపించిన వాడు అన్నారు. కొంచెం సాధన అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కడో ఉన్నాడని మనం ప్రజెంటెన్స్ వేస్ట్ చేస్తున్నాం, వర్తమాన కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది, లేకపోతే 2003 సంవత్సరంలో 2004 సంవత్సరంలో ఏదో వచ్చేస్తుంది, 2005 సంవత్సరంలో ఏం వస్తున్నాయి, ఏమీ రాదు జబ్బు వస్తుంది. మనకి వయసు వచ్చే కొద్దీ జబ్బులు వస్తాయి. 2006 సంవత్సరంలో ఏదో వచ్చేస్తుంది, 2007 సంవత్సరం ఏదో వచ్చేస్తుంది, 2003 సంవత్సరం ఎదుర్కోవటం మన అందరం చేసి పోనాలి. 1 సంవత్సరం ఎదుర్కోవటం, 2004 వచ్చేస్తుంది, 2006 ఏదో వచ్చేస్తుంది, 2007 మన అందరం ఇలా కాలాన్ని పాడు చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ భవిష్యత్తు కాలం గురించి ఎక్కువ ఆలోచించి వర్తమాన కాలాన్ని ఉపయోగించుకోవటం లేదు. మనం వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనం భౌతికంగా అభివృద్ధిలోకి వస్తాం, ఆధ్యాత్మికం కూడా అభివృద్ధిలోకి వస్తాం. వర్తమాన కాలాన్ని గాలికి వదిలేసి ప్రెజెంటేషన్ పూర్తిగా వదిలేసి ఆ సంవత్సరం ఏమొస్తుంది, ఆ సంవత్సరం ఏమొస్తుంది, ఆ సంవత్సరం ఏమొస్తుంది అంటే ఈ సంవత్సరంలో ఉన్నాం కదా మనం, ఇప్పుడు సవీనంగా ఉండాలి కదా, ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి కదా. భగవంతుడు ఏం చెప్పాడు, నేను కాలరూపంలో ఉన్నానని చెప్పాడు. ఆ కాలాన్ని ఉపయోగించుకోవడం మనకు తెలియటండేది. ప్రెజెంటేషన్ బాగా ఉపయోగించుకోవాలి. ప్రెజెంటేషన్ బాగా ఉపయోగించుకుంటే ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు కాలం బాగా ఉంటుంది. అంతేకాని వర్తమాన కాలాన్ని వదిలేసి భవిష్యత్తు కాలం గురించి ఆలోచించడం మనకి ఏది మంచిది కాదు. దానివల్ల మనకి భౌతికంగానే మంచిది కాదు, ఆధ్యాత్మికంగా కూడా మంచిది కాదు. సరే అది అంతటా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉన్న వస్తువు అంతటా అంటే మన సాధారణకి దేనికి? భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మీ అందరి హృదయంలో ఆత్మగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నానని చెప్తున్నాడు. మరి ఇంకా సాధారణకి ఉన్నాడు కదా, దేనికి సాధన? అందరూ సాధన చేయండి, సాధన చేయండి అని చెప్తున్నాడు కదా, దేనికోసం సాధన చేయటం? ఉన్నాడు కదా, లేకపోతే వాడిని వాడిని తెలుసుకోవడానికి సాధన. ఆల్రెడీ ఆల్రెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నాడు కదా, దేనికోసం ఇంకా సాధన? ఉన్నాడు, వాడిని ఏం కనిపెట్టక్కర్లేదు. మనం ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేకపోతే, ఒక క్షేత్రంలో ఉండి మరొక క్షేత్రంలో లేకపోతే వాడు ఈశ్వరుడు కాదు. అంతటా ఉన్నాడు. మనం శరీరం పుట్టక ముందు ఉన్నాడు, శరీరం ఉన్నప్పుడు ఉన్నాడు, శరీరం మరణించే కూడా ఉంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళడం ఉన్నాడు. అయితే సాధన దేనికంటే వంద వస్తువు ఉండి లోపల ఉండి మనం ఆత్మలోనే ఉన్నాం, ఉన్నామని తెలియట్లేదు అది. మనం చైతన్యంలోనే ఉన్నాం, ఆత్మలోనే ఉన్నాం, కానీ ఉన్నామన్న సంగతి తెలియటండేది. ఆ తెలియటానికి ఎవరు అడ్డొస్తున్నారంటే రాగద్వేషాలు అడ్డొస్తున్నారు. ఏ కారణాల వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళుతుందో, లైక్స్ డిస్లైక్స్. మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏ గ్రామం వెళ్ళి చూడండి, ఏ దేశం వెళ్ళి చూడండి, ఏమీ లేదు, వింతలు ఏమీ లేదు. ఏదో చిన్ననాళ్ళు ఉన్నాయి, అమెరికాలో పెద్దనాళ్ళు ఉన్నాయి, కానీ మానవ స్వభావం ఎక్కడికైనా ఒకటే. అంచేది ఇప్పుడు మనం ఉంది, మన బంగారం మన హృదయంలోనే ఉంది. సాధన దేనికంటే మనం అందరం మరణిస్తున్నాం, ఆ మరణానికి మరణం తీసుకురావాలి, అది దానికి సాధన. మరణానికి మరణం తీసుకొస్తే అమృతత్వం కలుగుతుంది మనకు. మరణానికి మరణం తీసుకురావడానికి సాధన. దేనికి మరణం ఉంది? శరీరానికి మరణం. మన హృదయంలో ఉండేది చైతన్యానికి, బ్రహ్మముకు ఒక చావులేని సత్పదార్థం ఉంటుంది హృదయంలో, దానికి మరణం లేదు. మరణానికి మరణం తీసుకురావటం అంటే మరణం లేని వస్తువులను కనుక మనకు తెలుసుకుంటే మనకు మరణం లేదని సంగతి తెలుస్తుంది. అది మరణానికి మరణం తీసుకురావటమే సాధన యొక్క కాదు. అయితే హృదయంలోని వస్తువు మనకి ఎలా వ్యక్తమవుతుంది? అది ఉంది, అందులో ఉన్నాం, ఆత్మగానే ఉన్నాం, అందులోనే ఉన్నాం, అదే సందేహం లేదు. కానీ అది నిన్న సంగతి మనకు తెలియటం లేదు. అంచేది మన వేదన వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది. అంచేది అయ్యే రాగద్వేషాలు యువత రాగ భయ క్రోధ. స్వామి చెప్తున్నారు గీతలు, నువ్వు రాగంలోంచి విడుదల. రాగం వేరు, దయ్య వేరు. రాగం అంటే అక్కడ మోహం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఏం చెప్పారంటే దయ మంచిదే కానీ రాగం మంచిది కాదని చెప్పారు. రాగం అంటే అక్కడ మాయలోకి వస్తుంది, మోహంలోకి వస్తుంది. దయ అనేది మంచిదే, కంపాషన్ మంచిదే. దయ మంచిదే కానీ రాగం మటుకు మంచిది కాదు. దయ ఎప్పుడు యూనివర్సల్గా ఉంటుంది, రాగం అనేది పరిమితిగా ఉంటుంది. ఆ కుటుంబానికి లేక కుటుంబంలో సభ్యులకి రాగానికి లిమిటేషన్స్ ఉంటాయి, దయకి లిమిటేషన్స్ ఉండవు. దయ స్వపర భేదం ఉంటుంది రాగానికి. స్వపర భేదం దయకు ఉండదు, కంపాషన్ ఉండదు, స్వపర భేదం ఉండదు. అదే రామకృష్ణుడు చెప్తాడు, అక్కడ రాగం అంటే మాయ, దయ మంచిదే కానీ మాయ మంచిది కాదని. దయ మంచిదే, మీరు కల్టివేట్ చేయండి, కానీ మాయ మీకు మంచిది కాదు. మాయ ఆరోగ్యకరంగా స్వభావం ఇరిక్ అయిపోతుంది. మాయలో ఉన్న వాడికి వాడికి పరిమితి అయిపోతుంది. వాడికి ఉన్న అద్దె ఒక అద్దెలో ఒక పరిమితులు ఇరుక్కుపోతాడు. మాయ ఉన్నవాడు మరణిస్తూ ఉంటాడు, జన్మిస్తూ ఉంటాడు, జన్మిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. రాగం ఉన్నవాడు, మాయలో ఉన్నవాడు మరణాన్ని, మరణానికి మరణం తీసుకురాలేడు. తర్వాత మనం లేనిపోయిన విషయాలన్నీ ఎక్కువ ఊహించుకుని భయపడుతూ ఉంటాం. ఏదో ఊహించుకుంటూ ఉంటాం. మనం ఊహించుకున్నట్టుగా ఏదో చెడ్డ జరుగుతుంది అనుకుంటా, చెడ్డ జరగదు. ఏదో చెడ్డ జరిగిపోతుందని ఊహించుకుంటూ ఉంటాం, దాన్ని బట్టి భయం తెచ్చుకుంటూ ఉంటాం. మానవుడికి అశాంతి రావడానికి వచ్చే కారణాల్లో భయం ఒకటి. భూసేకం చెప్తాడు, ఒక ఇంగ్లీష్ పాయింట్ చెప్తాడు, మీరు దేనికి ఒక భయానికి తప్పించి దేనికి భయపడకండి. భయానికి ఉంటే భయపడాలంటే దేనికి మీరు భయపడక్క. భయపడవలసిన విషయం అంటే ఏం లేదు. ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. ప్రతి చిన్న సంఘటన కూడా ఈశ్వర సంకల్పం జరుగుతుంది. అది మనకు అర్థం కావటం లేదు. ఆ ఈశ్వర సంకల్పం జరిగిందంటే ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుందని మనకు అర్థం కానప్పుడు భయం వస్తుంది. అయితే భయం వల్ల కూడా భయంలోంచి విడుదల పొందు, రాగంలోంచి విడుదల పొందు. అది కృష్ణుడు చెప్తాడు, అన్నిటిలో రై దౌర్బీన్యం అత్యంత నీచమైంది అని. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల మనిషి పతనం అయిపోతాడు. అడుగు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల మానసిక ఆరోగ్యం చెడుతుంది, శారీరక ఆరోగ్యం చెడుతుంది. కొంతమందికి సబ్జెక్ట్ అవగాహన ఉండదు, ప్రతి విషయానికి తెక్క పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు వాళ్ళకి. ప్రతి విషయానికి తెక్క పెట్టుకునే వాళ్ళు చూడని పెచ్చోడికని తయారవుతారు. వాళ్ళు బాగా తెలియదు మనం చెప్తే వినరు. ఈ తెక్క వాళ్ళే పెచ్చోళ్ళు అవుతారు పరిణామాలు. అంటే మనస్సుని మనం మన మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి, మెంటల్ హెల్త్ కాపాడుకోవాలి. ఇప్పుడు సాధన దేనికి హృదయంలో భగవంతుడు ఉన్నాడు కదా, ఈశ్వరుడు ఉన్నాడు, నేను అంతర్యామగా ఉన్నాను, సర్వేశ్వరుడు పరమేశ్వరుడు మహావిష్ణువు భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు. హృదయంలో నేను అహమాత్మ గుడాకేశం అంతర్హృదయంలో ఆత్మగా ఉన్నానని చెప్తున్నప్పుడు ఇంకా ఆయన కనిపెట్టేందు ఉన్నానని చెప్తున్నాడు కదా. అయితే అది మనకు అనుభవంలో లేదు. మన మనకి ఆ వస్తువు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో, చావులేని ఏ సత్పదార్థం ఉందో అది మనకు అనుభవం లేదు. ఉన్నా అందులో కానీ దాని దాని తాలూకు మనకు అనుభవం లేదు. అనుభవం ఎందుకు రావటం లేదంటే, ఒకటి కామక్రోధాల కారణం, వాటిని తొలగించుకోవటానికి సాధన యొక్క జ్ఞానం. ఆల్రెడీ అది ఉన్నదేదో ఉంది, అది మీకు అనుభవంలోకి రావడానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి మీ సాధన ఉద్దేశించబడింది. సాధన అంతవరకు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, ఏదో ఐదు తలంపులు వస్తూ ఉంటుంది. ఇప్పుడు జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. జపం అంటే ఏదో ఒక తలంపు, ఏదైనా భగవంతుడి నామం తీసుకుంటారు. భగవంతుడికి అనేక నామాలలో మీకు ఇష్టమైన నామం తీసుకోవచ్చు. అన్ని పేర్లు భగవంతుడియే, మీకు ఇష్టమైన నామం తీసుకోవచ్చు. ఆ జపం చేయటం వల్ల మీకు ఉపకారం ఏంటంటే, అక్కర్లేని తలంపులు, ఈశ్వర స్టార్స్, ఉపయోగం లేని తలంపులు అని మీకు రావటం మానేస్తే జపం చేయటం వల్ల. అప్పుడు ఎనర్జీ వేస్ట్ అవ్వదు. అది జపం మన వాళ్ళు పూర్వీకులు పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఇది ఒక డివైన్ నేమ్ తీసుకుని నువ్వు అలా జపించడం వల్ల నీకు ఇతర తలంపులు రావటం ఆగిపోతాయి. అది మీకు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మనస్సుకి లోచూపు కలగటానికి కూడా జపం ఉపయోగపడుతుంది. తర్వాత ధ్యానం, వాళ్ళు ధ్యానం పెట్టారు. ధ్యానం అంటే ఏంటి, ఏదో ఒకే వస్తువు మీద మనస్సు నిలబెట్టి ఉంచడం, మీ ఫేవరెట్ గాడ్ గురువు మీద కానీ, లేకపోతే భగవంతుడి అవతారాల్లో రాముడు కృష్ణుడు ఎవరు, కొంతమంది విష్ణు భక్తులు అంటా అంటారు మా విష్ణువు చాలా అవతారాలు ఇచ్చారండి, మీ శివుడైన అవతారాలు, శివుడేమో ఆయన ఇచ్చే అవతారం. ఆ శివకేశ్వర భేదంలోకి వెళ్ళకండి, నోట్లు దుమ్ము పడుతుంది ఆ భేదంలోకి వెళ్ళి. ధ్యానం ఒకే వస్తుందే మనస్సు నిలబడి అది మీ గురువు అవ్వచ్చు. తర్వాత లేకపోతే అవతార పురుషులు ఎవరైనా ఒక అవతార పురుషుడు అవ్వచ్చు. ఎక్కడో చోట మీ మనస్సును నిలబెట్టి ఉంచాలి. ఏక వస్తువు మీద ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచడం ధ్యానం. అలా మీరాబాయ్ ఉందనుకోండి, ఆ కృష్ణుడి రూపమే, కృష్ణుడి రూపం కృష్ణుడి నామం మీరాబాయ్. ఆ కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేసి కృష్ణుడి నామాన్ని స్మరించుకుని ధ్యానం చేసి ఎక్కడికి వెళ్ళింది? అది ఆత్మానుభవం కలిగింది, ఆ సత్యానుభవం కలిగింది, చైతన్య స్థాయిని అందుకో. మనం ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తున్నామో మనకు నిజం తెలియతేనే మనం ఆరాధించే దేవతా స్వరూపుడు తెలుసు. ఆయన నిజం దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు. మన గురువుకి మనకు నిజం ఏదో తెలియట్లేదో మనం అర్చన చేసే గురువుకి తెలిసి ఏదో నిజము అంటే మనం ఆ గురువు ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లే వరకు గురువు విడిచిపెట్టడం. కానీ ఒక్క విషయం, మనం అందరం కూడా ఈశ్వరుని అనుగ్రహంలో ఉన్నాం, గురువు అనుగ్రహంలో ఉన్నాం కానీ తెలియటం లేదు. మనం అందరం ఎవరు అనుగ్రహంలో ఉన్నాం? గురువు అనుగ్రహంలో ఉన్నాం, ఈశ్వరుని అనుగ్రహంలో ఉన్నాం. ఈశ్వరి భక్తి, ఈశ్వరుడి పాదాలు ఇప్పుడు విడిచిపెట్టకూడదు. కానీ ఈశ్వరుడు దయలో ఉన్నాం, ఈశ్వరుడు కరుణలో ఉన్నాం, ఈశ్వరు అనుగ్రహంలో ఉన్నాం, కానీ ఉన్నామని తెలియటం లేదు. ఆ ఉన్నామని తెలిస్తే మనం భయరహిత స్థితిని పొందుతాం. మనకు అసాధ్యం ఉంది కానీ, మన అహంకారానికి అసాధ్యం ఉంది కానీ భగవంతుడికి అసాధ్యం అంటే ఏమో లేదు. భగవంతుడికి అన్ని సాధ్యమే, ఆయన అనుగ్రహంలో మనం ఉన్నాం. ఒకసారి మనం ఏమనుకుంటామంటే, మనకు అనుకూలమైన సంఘటనలు జరుగుతుంటే భగవంతుని దయ మన మీద ఉందనుకుంటాం. మనకు అనుకూలమైన సంఘటనలు జరగకపోతే భగవంతుని దయ లేదనుకుంటున్నాం. ఒకసారి అనుకూలమైన సంఘటనలు జరగకపోవటం కూడా ఏదో మంచి కోసమే అలా జరుగుతుంది, అది మనకు తెలియదు, తొందరపడతాం. అంటే ఈశ్వరుడు రక్షణలో ఉన్నాం, ఆయన దయలో ఉన్నాం, ఆయన కరుణలో ఉన్నామని గుర్తింపు మనకు రావటం లేదు. అది భక్తులకి సాధ్యం అవ్వదు గుర్తించటానికి. భక్తి లేని వాడికి అది గుర్తింపు సాధ్యం కాదు. తర్వాత ముందు మనకు ఆత్మజ్ఞానం అయ్యో, చైతన్యం వృదయం, ఈశ్వరుడు ఉన్నాడు. సరే ఆ విషయాన్ని ఆటించండి. ఇప్పుడు మనం అందరం చేయవలసింది, మీరు నేను అందరం చేయవలసింది ఏంటంటే, మనం అందరం ఒకే లాంచిలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం అందరం చేయవలసింది ఏంటంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. బ్రహ్మను గుణాతీతం అని చెప్తారు. అంటే గుణాతీతం అంటే రజోగుణానికి, తమోగుణానికి, సత్వగుణానికి అతీతం, గుణాతీతం అని చెప్తారు. సరే గత ఉంచండి, మనం అందరూ ఏం చేయాలంటే సాధన ఇదే. సాధన అంటే ఇది, తమోగుణాన్ని తగ్గించుకోవాలి, రజోగుణాన్ని తగ్గించుకోవాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయగానే దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సత్వగుణం కూడా గుణమే కదా, సత్వగుణాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలా తొలగించుకోవాలి అనుకోకూడదు. అలా అనుకుంటే ఎహం చేరకు పరం చేరదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సత్వగుణం గుణమే కానీ చాలా మంచి గుణం, అది చాలా మంచి గుణం. ఆ సత్వగుణం మనకు లోచింపు కలిగజేస్తుంది, అంతర్దృష్టి కలిగజేస్తుంది, ఆత్మజ్ఞాన సంపార్జనకి సహకరిస్తుంది. ఆత్మజ్ఞాన సంపార్జనకి సహకరించి దానంతరమే తప్పుకుంటుంది. కానీ సత్వగుణం మనం లాక్కోకూడదు. దాన్ని లాక్కోకుండా లాక్కుంటే దానికి పరానికి చెడు. దాని ఎలాగా కురిపి పెచ్చు ఉంటుంది చూడండి, ఇప్పుడు కురిపి తగ్గిపోయిందంటే చిన్న పెచ్చు కడుతుంది, ఆ పెచ్చు దానంతరేమో ఊడిపోతుంది. మనం బలవంతంగా అయితే మళ్ళీ చీపు పడుతుంది. అది అలాగే సత్వగుణాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని పోగొట్టుకోవడం సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. రజోగుణం తగ్గించుకుంటూ రావాలి, తమగుణాన్ని తగ్గించుకుంటూ రావాలి. సత్వగుణం మీకు ఎప్పుడు ఏంటంటే, సత్వగుణంలో మీరు ఉంటే మీ శరీరం మీకు దూకిడా ఉంటుంది. సత్వగుణం కనుక మీకు ఉంటే అసలు మనస్సు మీకు దూకిడా, అసలు మనస్సు ఉందా లేదా అనిపిస్తుంది. శరీరం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. బాహ్యమైన సంఘటనలు ప్రభావం మీ బ్రెయిన్ మీద ఏం పడదు. అసలు ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నారు, ఏమీ లేదు, ఉండదంతా కూడా. చాలా మంది లోపల జరిగే సంఘటనకు అప్సెట్ అవుతున్నారు. అలా బుద్ధి ఎవరన్నా అలా లోకంలో ఏ సంఘటన జరిగిన మీ అప్సెట్, మీ అబ్బాయి పెళ్ళి అయిపోయింది అనుకోండి, మీ అబ్బాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత నీ మీద కొంచెం ఇష్టం తగ్గుతుంది, వాళ్ళ అబ్బాయి నీ కోడల మీద వాడికి ఇష్టం పెరుగుతుంది. ఏంటి మా అబ్బాయి మాకు దూరం అయిపోతున్నాడు, మా కోళ్ళకి దగ్గర అయిపోతున్నాడు, ఏడుస్తూ కూర్చోకుండా అది లోకం యొక్క స్వభావం అనుకోండి. ఏడుస్తూ కూర్చుంటే సాధన చెడిపోతుంది, అది లోకం. మీరు ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి, అనుకోండి మీరు ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళు అందరూ మీకు కృతజ్ఞతగా ఉంటారని అనుకోకండి. మీ కృతజ్ఞత అక్కడ మీకు తాచేతులు కట్టకుండా ఉంటే సరిపోదు. ఏంటి వాళ్ళకి మనం ఉపకారం చేశాం, కొంత కూడా వాళ్ళకి మన పట్ల గ్రాటిట్యూడ్ లేదని అలా అనుకుంటే మీకు లోకం యొక్క పోకడ తెలియటం లేదని అర్థం. ఆ కొత్తగా పెళ్ళైతే అది పిల్లమే బంగారం అనుకుంటాడు. మీకు అర్థం అవుతుంది, వాడికి నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టేగాడి పిల్లలు ఏం చేస్తుందంటే ఆయన గౌరవించడం మానేస్తుంది, అది పిల్లల పాలనకి వెళ్ళిపోతుంది, మరి ఆడు ఏడుస్తూ కూర్చుంటాడు. దీనికి కారణం ఇది లోకమే. అంటే లోకం ఎటువంటిది అంటే కుక్క తోక లాంటిది. కుక్క తోక వంకర ఎవడు చేస్తాడు? ఎవడు కుక్క తోక వంకర ఎవడన్నా తినగలడా? ఎవడో తినలేడు. అంటే మీరు లోకాన్ని లోకాన్ని విడిచిపెట్టేయండి. మీకు ఏదైనా చేతనైన ఉంటే చేయండి, చేతనైన మంచి ఉంటే చేయండి, అక్కడ చూడండి విడిచిపెట్టేయండి. అది కూడా నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఈ నేను ఎందుకు మీరు ఎవరినివ్వకూడదు. అయ్యో దండించో దండని అది సాధించాను ఇది సాధించాను నేను ఆ నేను తీసుకో పక్కన పెట్టి పనిచేయి. అదే కృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే కర్తలేని కర్మను చేయమని చెప్పాడు. అంటే మీరు ఎవరికైనా ఉపకారం చేయాలంటే చెయ్యండి, వాళ్ళ దగ్గర కృతజ్ఞత వాళ్ళు మీకు చూపించాలి. ఎందుకు చూపించారంటే అది లోకం. ఇవన్నీ ట్రైనింగ్ అవ్వడానికి ఈ లోకం మీదకి వచ్చాం, కేవలం బట్ట కట్టుకోవడానికి అన్నం తింటానికో కాదు. మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం అంటే ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం. మన శరీరం చనిపోయాక కొంతమంది పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, కొంతమంది పాపలోకాలకు వెళ్ళొచ్చు. కొంతకాలం మరి పాపలోకాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ పాపం ఖర్చేయక పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, పుణ్యలోకాలకు వెళ్ళిన వాళ్ళకి పుణ్యం ఖర్చేయక వాళ్ళు పాపలోకాలకు రావచ్చు. కానీ అక్కడ అనుభవించడానికి ఉన్నాయి, కానీ ఆ లోకాలు సాధన చేసుకోవడానికి అందులో ఒక్క లోకం పనికిరాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ లోకాలు ఎటువంటి ఏంటి, మన శరీరం చనిపోయాక వెళతాం అక్కడికి, జీవుడు ప్రయాణం చేస్తాడు, వాడు వాడి కర్మానుసారం వాడు ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసినప్పుడు ఆ లోకాలు ఎటువంటి సాధనకి పనికొచ్చి లోకాలు కాదు, ఏం పనికిరావు ఆ లోకాలు. మీకు పుణ్యం ఉంటే అనుభవిస్తారు, పుణ్యం తాలూకు ఏదో అనుభవిస్తారు, ఏదో పాపం ఉంటే దోషం ఉంటే దోషం తాలూకు ఏదో అనుభవిస్తారు. అక్కడ సాధన చేసుకోవడానికి ఏం ఉపయోగపడాలి లోకలు. మళ్ళీ సాధన చేయాలంటే ఈ ప్లానెట్ పైకి రావాల్సింది, ఇక్కడ శరీరం ధరించవలసింది, ఇక్కడ ఇక్కడ మనం సాధన చేసుకోవాలి. సాధనకు పనికొచ్చి లోకం ఈ ప్లానెట్ ఒకటి, ఈ ఎర్త్ ఒకటి. అది శరీరం చనిపోయాక ఏదో చేద్దాం ఏదో చేద్దాం అలా అనుకోకుండా టైం వేస్ట్ చేయకండి. ఇక్కడే మనం ప్రయత్నం చేసి ఆ శరీరానికి మరణం రాకముందే మరణం లేని స్థితిని పొందటానికి ఇక్కడే మనం ప్రయత్నం చేసుకోవాలి. కానీ మరణించిన తర్వాత మనం చేసేది ఇంకేముండేది, ఆ మరణించిన తర్వాత ఇంకా గోయింపు ఖండించి తక్కువ. ఆ గోయింపు ఖండించలేని స్థితిని పొందాలంటే ఇక్కడే రియలైజ్ చేయాలి, వస్తున్న చావు లేని సత్పదార్థాన్ని ఇక్కడే రియలైజ్ చేయాలి. అంటే మీరు అనవసరం గొడవలకి వెళ్ళకండి, మీకు అక్కర్లేని గొడవలకి వెళ్ళకండి. మీ మనస్సు ఏ కారణంలో బాహ్యముఖం అవుతుందో చూసుకోండి, వాండరింగ్ ఎందుకు వస్తుందో చూసుకోండి. మైండింగ్ మైండ్కి ఆ కారణాన్ని తీసేస్తే వాండరింగ్ కూడా ఆగిపోదు. మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, జబ్బు కారణం పోతే జబ్బు కూడా పోదు. అంటే బహు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే లోకాన్ని కూడా లోకానికి వదిలేయండి. లోకం అనేది అలా ఉంటా ఉంటుంది. అందులో మనం ట్రైనింగ్ వచ్చాం, మన ట్రైనింగ్ అయ్యి మనం బయటకు వచ్చేయాలి. ట్రైనింగ్ ఏదో కాలేజీలో చేస్తే కాలేజీలో కూర్చొని చదువుకుని బయటకు వచ్చేస్తాం, అలాగే లోకంలోకి వచ్చినందుకు ట్రైనింగ్ అయ్యి బయటకు పోవాలి. మనం ట్రైనింగ్ అయ్యి లోకం ఇది మటుకి ఈ ప్లానెట్ మటుకి. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం బాగా సాధన చేసి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి, సత్వగుణాన్ని నేర్చుకోవాలి. సత్వగుణం లేకపోతే సంపాదించాలి, ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది సత్వగుణం కూడా గుణమే కదా అని తను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకేమవుతుందంటే మైండ్ కూల్గా ఉంటుంది, క్వైట్గా ఉంటుంది, బాడీకి కంఫర్ట్ ఉంటుంది. సత్వగుణంలో ఉన్న వాడికి బాడీకి కంఫర్ట్ ఉంటుంది, మైండ్కి కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఇది కల్చర్, కంట్రోల్ ఇది సివిలైజేషన్, కంట్రోల్ ఇది ఎడ్యుకేషన్. ఇప్పుడు జపధ్యానములు దేనికి? మనోనిగ్రహానికి. మనస్సుకి నిగ్రహం లేకపోతే దానికి లోచూపు కలగదు. దానికి లోచూపు కలిగితేనే కానీ లోపలన్న వస్తువు దానికి, లోపలన్న వస్తువు దానికి అనుభవం ఒకటి రాదు. ఈ మధ్యన ఒక భక్తుడు మాట్లాడుతూ నా దగ్గర ఒక మాట అన్నాడు. రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పాడు వాడు. భగవంతుని ఏమైనా అడుగుతున్నామని అడిగాను, మాకు అడగటాలో కడగటాలో లేవన్నాడు. ఆ భక్తుడు ఏమన్నా అంటే, నీ కడగటాలో అడగటాలో మానేసామని మాకు కడగటాలు లేదు, ఇంకా అడగటాలు లేవు అని చెప్పాడు. వాళ్ళు భగవంతుని వెళ్ళి ప్రార్థిస్తున్నాయని చెప్పాడు. మరి ఏం అడగటాలు ఉంటే, మాకు అడగటాలు లేవండి, ఏం అడగటాలు లేదు అన్నాడు. ఏమీ అడగటం లేదు అంటున్నాడు. రోజు ప్రార్థిస్తున్నానని చెప్పి గుళ్ళోకి వెళ్ళటం మాటలు లేదు. నాకు టెంపుల్ గోయింగ్ హ్యాబిట్ ఉంది. టెంపుల్కి వెళుతున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను, కానీ ఏం అడగటం లేదా. మరి ఏదో అడగొచ్చు కదా మనం, మీరు అడగమంటే అడుగుతానన్నాడు. మరి ఏమని అడుగుతాను? ఈ ప్రార్థించేవాడు పోయే వరకు ప్రార్థిస్తానని చెప్పాడు. లోపల ఆ లోపల ఎవరు ప్రార్థిస్తున్నాడు? మనస్సు ప్రార్థిస్తాం. భగవంతుని ఎవరు ప్రార్థిస్తున్నారు? మనస్సు ప్రార్థిస్తాం. ఈ మనస్సు ఈశ్వరుని ఏదైతే అడగమంటాందో అది అడగను, అది అడగను. ఎవరు ప్రార్థిస్తున్నారు? మనస్సు ప్రార్థిస్తాను. ఆ ప్రార్థించే మనస్సు పోయే వరకు ప్రార్థిస్తాను, తర్వాత మరి ప్రార్థించడానికి ఏం మిగలదు అన్నాడు. మాకు ఇంకా అదే అడగటాలు లేవండి, ఈ ప్రార్థించేవాడు పోవాలి, మేము అడిగితే ఇంకా అదే అడగాలి. అంతకంటే అడగటానికి ఈ లోకంలో ఏం కనపడటం లేదండి. ఏదైనా అడిగి తెచ్చుకున్నా నిలబడవండి. మన శరీరమే నిలబడినప్పుడు ఏదో మనం అడిగి తెచ్చుకుని ఎంతకాలం కాల ప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టిన్. ప్రార్థించేవాడు పోవాలి అక్కడ. ఆ ప్రార్థించేవాడు పోయే వరకు ప్రార్థిస్తాడు. ఆడి శేషం లేకుండా పోవాలంటుంది. ఎవడు ప్రార్థించేవాడు? నా జీవిత గమ్యం అదే అన్నాడు. అంటే ఇది ఇప్పుడు జయాపజయాలు కృష్ణుడు చెప్తాడు గీత, నిందా స్తుతి. మిమ్మల్ని నిందించేవాళ్ళు ఉంటారు, స్తోత్రం చేసేవాళ్ళు ఉంటారు. ఆ బ్యాలెన్స్ చేసుకుంటాడు నీ బ్రెయిన్. నీ ఎవరైనా నిందిస్తుంటే నీ మైండ్ ఎలా ఉంటుంది? స్తోత్రం చేస్తా అంటే ఎలా ఉంటుంది? అప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే, నీ టెస్ట్ పెట్టడానికి బాధ్యం లేకుని సంఘటనలు కల్పిస్తాం అంటాడు. నీకెంత బలం ఉంది? ఆధ్యాత్మిక బలం ఎంత ఉంది? నీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది? నీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూడటానికి బాధ్యం కొన్ని సంఘటనలు కల్పిస్తూ ఉంటాడు. నీకోసం నీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూడటానికి, నేను పరీక్షించడానికి, అంతేకాదు నేను పాడు చేయటానికి కాదు. నీ స్ట్రెంగ్త్ చూడటానికి భగవంతుడు కొన్ని కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాడు కావాలని. అది ఎట్టి పరిస్థితిలోనే మీరు వ్యావరింగ్ ఎక్కర్లేదు, వాండరింగ్ ఎక్కర్లేదు, తొందరపడకండి. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగినది భగవంతుడికి తెలియకుండా సంఘటన జరగటం లేదు, భగవంతుడికి తెలుసు. అయితే మీరేం తొందరపడక్కర్లేదు. ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుందని భయపడకండి, తొందరపడకండి. తనకి ఎరుక మనశ్శాంతి ఒకేసారి వస్తాయి. లోపల వస్తువు నీకు ఎరుకలోకి వచ్చినప్పుడు శాంతి కూడా వచ్చు. ఆ రెండు ఒకేసారి వచ్చేస్తాయి. ఎరుక శాంతి ఒకేసారి వచ్చేస్తాయి. ఆ శాంతి లోపల వస్తువు యొక్క స్వభావం, దాని స్వభావం అనేది అది ఉండటమే. లోపల ఒక వస్తువు దాని స్వభావం ఉండటం, అది దాని స్వభావమే జ్ఞానం. దాని స్వభావమే శాంతి, దాని స్వభావమే చైతన్యం. సముద్రానికి కెరటాలకి తేడా ఏమి లేదు. కెరటాలను కూడా మనం నిరుజం చూడగలుగుతాం. సముద్రానికి కెరటాలకి ఏమి లేదు. సముద్రం పైన కెరటాలు ఉంటాయి. అది కెరటం అనుకుంటున్నాం. కెరటం కూడా నీరే, సముద్రం కూడా నీరే. ఆ కెరటాన్ని నువ్వు నీరుగా నీరుగా చూడగలిగిన పోనీకి వికారం రాదు. అది నామరూపాల అంతా ఆత్మే, అంతా చైతన్యమే. నీ దృష్టి మనకు వస్తే, నీ చూపు మనకు వస్తే ఎవరిని ద్వేషిస్తాం, ఎవరికి అపకారం చేస్తాం? అంతా తానే, అంతా తానే ఉన్నాడు. బుడగ నీరే, కెరటం నీరే, మురుగు కూడా నీరే. అక్కడ దృష్టి మనకు రావటం లేదు, అదే దృష్టి మనకు రావటం లేదు. అది వస్తే కానీ మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఇప్పుడు సాధన అంటే ఏమిటంటే, సాధన ఎంతకే నీ లోపల వస్తువుని తెలుసుకోవడానికి సాధన అంటే ఆల్రెడీ ఉంది కదా. బాహ్య విషయాల వల్ల మనస్సు ఆకర్షణ, బాహ్య విషయాలు ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. నీ మనస్సు అటు మళ్ళకుండా చూసుకో. మనిషి పాడైపోవడానికి అనేక అట్రాక్షన్స్, శరీరం చనిపోవడానికి అనేక రోగాలు, అలాగే జీవుడు పతనం అవడానికి అనేక ఆకర్షణ. ఏ ఆకర్షణలో నువ్వు పడకుండా నువ్వు చూసుకోవటమే సాధన, సాధన గమ్యం అంతవరకు. అది మనసును లోపలికి తిప్పుకో. నీ మనసుకి కొంతమంది ఏకాంత వాసానికి వెళుతూ ఉంటారు కొంతమంది. ఏకాంత వాసం ఎంతకంటే వాళ్ళకి లోచూపు ఎంత ఉందో చూసుకుంటాను. కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఉంటా ఉంటారు. ఆశ్రమాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఎందుకంటే వాళ్ళకు ఏకాంత వాసంలో లోచూపు చూసుకోవటం. ఇప్పుడు మీరు కుటుంబాన్ని సంవత్సరానికి ఒక 15 రోజులు మీరు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది మీ కుటుంబం మీద మీకు ఎంత వ్యామోహం ఉంది ఎంత లేదని. అప్పుడు అసలు మీకు మోహం ఉందా లేదా అటాచ్మెంట్ ఉందా లేదా మీకు తెలుసు. అటాచ్మెంట్ ఈజ్ సిన్. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, దట్ బ్రింగ్స్ అస్ మెదర్. అంటే మీ మనసులో ఉన్న బలహీనతలు మీకు తెలుస్తూ ఉంటుంది, మనసులో ఉన్న మోహం తెలుస్తూ ఉంటుంది. తెలిస్తేనే కానీ దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. లోపలికి మీ మనస్సుకి లోచూపు నేర్చుకోవాలి. కల్చర్ అంటారు అది. ఎప్పుడు మనకు లోచూపు లేని వాడికి లోపల వస్తువు ఎరుకు పడదు. కొంతమందికి అసలు ఇన్నర్ లైఫ్ ఉండదు, కొంతమందికి అసలు ఆత్మ జీవితం వదిలేయండి, మానసిక జీవితం, ఇన్నర్ లైఫ్, లోపల జీవిత లోపల సౌందర్యం, హృదయంలో ఉన్న సౌందర్యం, ఇన్నర్ లైఫే ఉండదు అసలు. ఆ లోపల ఆ వస్తువు తాలూకు వైభవం కానీ దాని తాలూకు సౌందర్యం కానీ అది చూడాలనే కాంక్ష కానీ ఉండదు. ఈ లోకంలో 3 రకాల మనుషులు ఉన్నారన్నాడు రామకృష్ణుడు. ఒకడు బద్ధుడు, ముద్ధుడు. వాళ్ళకి తిండి మంత్రం తప్పించి ఇంకేమక్కర్లేదు. వాళ్ళు ఏంటి, కంచాలను సరిపడి తింటారు, మంత్రాలను సరిపడి పడుకుంటారు. వాళ్ళు వాళ్ళు ఈ లోకానికి పనికిరారు, దేనికి పనికిపోయి లోకానికి పరలోకం లేని లోకానికి ఏం ఉపయోగపడతారంటే, ఈ లోకానికి పోయి దేశానికి ఉపయోగపడద్దు, గ్రామానికి ఉపయోగపడద్దు, ఆ కుటుంబానికి కూడా ఉపయోగపడరు. వండిన మాంసం వాళ్ళు అక్కడే తినేస్తారు. వాళ్ళు దేశానికి సేవ చేయగల ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతారు, ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడరు. వీళ్ళు బద్దులు అన్నాడు. బద్దులు అంటే వాళ్ళకి ఏం అక్కర్లేదు ఇంకా. ఇంకా పొట్ట వాళ్ళు పొట్టే వాళ్ళకి, వాళ్ళకి పొట్టే స్వర్గం, వాళ్ళు పొట్టే మోక్షం, వాళ్ళు పొట్టే పార్టీ వాళ్ళకి. అక్కడ కర లోకానికి అతీతంగా ఏదో ఒక వస్తువు చైతన్యం, లోకానికి ఆధారంగా ఏదో వస్తువు ఉందంటున్నారు. లోకానికి ఆధారంగా ఉన్న వస్తువు మన హృదయంలో కూడా ఉందంటున్నారు. అదే నిజం అంటున్నారు, అది ఒకటే నిజం అంటున్నారు. అయితే అది ఏదో తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నాం. అందరం మనం అందరం ముముక్షువులు, అంటే జిజ్ఞాసువులు. అంటే ఈ జ్ఞానం రాలేదు కానీ జ్ఞానం కోసం, ఆ జ్ఞాన సౌపార్జన కోసం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత జ్ఞానులు అంటే సిద్ధ పురుషులు. ఈ ముముక్షుడు ప్రయత్నం చేసి, జిజ్ఞాసుడు ప్రయత్నం చేసి వాడు సాధన చేసి అరిగిపోయి, ఆ ఎముకను కూడా అరిగిపోయి వాడు సాధన చేసి జ్ఞానాన్ని పొందుతారు. ఈ 3 రకాల మనుషులు మనకు లోకంలో కనిపిస్తారు. బద్ధులు, ముముక్షులు, తర్వాత ఎవరు, జ్ఞానులు. అయితే రామకృష్ణుడు ఫండమెంటల్గా ఏం చెప్పాడంటే, ఉంది మీరు క్షేమలుగా ఉండటం నేర్చుకోండి అన్నాడు. క్షేముల దగ్గర ట్రైనింగ్ అవ్వండి అన్నాడు. ఇసుక పంచదార కలిపేసి, ఇసుక పంచదార కలిపేసిన చోట పడేస్తున్నట్టండి, ఆ చేమలు ఏం చేస్తాయని, పంచదార పట్టిపోతాయని, ఇసుక అక్కడ వదిలేస్తాయి. అలాగే నువ్వు ప్రపంచంలో మంచిని తీసుకో, చెడ్డను వదిలే. ప్రపంచంలో 100 రూపాయలు మంచి ఉండదు, 100 రూపాయలు చెడ్డ ఉండదు ప్రపంచంలో. లోకం అంటే మంచి చెడ్డలు మిశ్రమైన లోకం. కేవలము మంచి ఉండదు, కేవలం చెడు ఉండదు. లోకాలు రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు ఏం చేస్తున్నాయి, పంచదార తీసుకుని ఇసుకు నెల వదిలేస్తున్నాయో. ఈ లోకంలో మంచి లేదు, మంచి ఉంటే తీసుకో, చెడు ఉంటే వదిలి. ఆ చేమల దగ్గర ట్రైనింగ్ అవ్వు అన్నాడు రామకృష్ణుడు. చేమలో నీ గురువుడు ప్రస్తుతానికి చేమలను చూసి నువ్వు ట్రైనింగ్ అవ్వు. అంటే నువ్వు నీ ఆలోచన చూపు లోతుకి వెళ్ళాలి, ఆలోచన లోతుకి వెళ్ళాలి, నీ లోతు లోతుకి వెళ్ళాలి. కొంతమంది లోతు మనుషులను ఉంటారు, వాళ్ళు చాలా క్వాలిటీగా ఉంటారు. అలా రామచంద్రమూర్తి కూడా చాలా లోతైన మనిషి. మన అవతార పురుషుడు రాముడు కూడా చాలా లోతైన మనిషి, చాలా డీప్గా ఉంటాడు. కాబట్టి మన వెతితనం రాముడిలో మీకు ఎక్కడ వెతితనం కనపడదు, చాలా డీప్గా ఉంటాడు. సీతమ్మ దగ్గర లక్ష్మణుని కాపలా పెట్టి వెళతాడు మారీచుని సంహారం చేయడానికి. సరే ఏదో మాటలు సీతమ్మ, ఏదో మాటలు అందని లక్ష్మణుడు సీతమ్మను వదిలేసి వచ్చేస్తాడు. రాముడు ఎదురుపడతాడు. నేను సీతమ్మ దగ్గర కాపలా ఉండమంటే నాకు ఎలా విడిచిపెట్టి వచ్చామంటే, నానా మాటలు అందా, మాటలు భరించలేక నేను సీతమ్మ విడిచిపెట్టి వచ్చేసానని చెప్తాడు. ఎవడు, లక్ష్మణస్వామి. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, సీతమ్మ ఎన్ని మాటలన్నా పొరపాటు నీదే అన్నాడు లక్ష్మణుడు. ఇంకేదంటే పని చెడిపోయింది. నేను ఎక్కడ, నేను ఇంటికే కాపలా పెట్టాను, మనం లేకపోతే రాక్షసులు శ్వేతమ్మని తినేస్తారు, లేకపోతే ఎక్కడికైనా తీసి అపహరిస్తారు, శ్వేతమ్మని అపహరిస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చేసా రెండట్లు ఏదో జరిగి ఉంటుంది, శ్వేతమ్మని అపహరించడం అనేది జరిగి ఉంటుంది, లేకపోతే శ్వేతమ్మని భక్షించడం అనేది జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ఆవిడ ఏదో ఉందా, ఆ మాటలకు నువ్వు ఉద్రేకపడి వచ్చేసావంటే పొరపాటు నీది, ఆ మాటలకు నువ్వు అంత ఎమోషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు, మన కార్యం చెడిపోయింది, పని చెడిపోయింది అంటాడు రాముడు. ఎవరో మాట్లాడినారని మన పని తెగొట్టుకోవడం అంటాడు రామచంద్రమూర్తి. అంటే మనం తొందరగా వికారాలు తెచ్చుకోకూడదు, తొందరగా ఉద్రేకపడకూడదు. ఎమోషన్ వేరు, డివోషన్ వేరు. నువ్వు బాగా అర్థం చేసుకోండి, ఎమోషన్కి డివోషన్కి సంబంధం లేదు. డివోషన్ మంచిది, ఎమోషన్ మంచిది కాదు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందన రియాక్ట్ అయిపోతుంటారు, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోతుంటారు. వెరీ ఇన్సల్ట్, వెరీ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. మీకు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదువుతుంటే ఆయన ఎన్ని అవమానాలు భరించాడో తెలుస్తుంది. అంటే ఎన్నో అవమానాలు భరిస్తేనే కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడు అవ్వలేదు. మీ క్షేమం కోరేవాడు ఏదైనా మీరు చిన్న మాట అంటేనే వేరు చేయలేదు. ఇంక మీ మనసు లోపలికి ఎలా జరుగుతుంది, మీకు లోచుకి ఎలా వస్తుంది, అంతర్దృష్టి ఎలా కలుగుతుంది, అంతర్దృష్టి లేని వాడికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఇప్పుడు గాలి వేస్తంటే రావి చెట్టు ఆకులు ఏ విధంగా అటు ఇటు ఊగిపోతాయో, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మీ మనసు అటు ఇటు ఊగిసిరాడుతంటే మీ మనసు ఇంకా లోపలికి ఎలా కడుతుంది, ఆత్మజ్ఞానం మీరు ఎలా ఫిట్ అవుతారో, మీకు యోగ్యత ఎలా వస్తుంది, అర్హత ఎలా వస్తుంది, రానే రాదు. ఈ మనసు ప్రశాంతంగా ఉందనుకో, ఇది మనం శాంతిని కాపాడుకోవాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మీరు సర్వకాల సర్వావస్థలో మీరు ఎక్కడున్నా శాంతిని కాపాడుకోండి. మీ శాంతిని ఎప్పుడు చెదిరిపోనివ్వద్దు, మీ శాంతిని పాడు చేసుకోకూడదు. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీ శాంతిని మట్టికి మీరు పోగొట్టుకోవద్దు. ఏంటి శాంతచిత్తం ముఖ్యమన్నాడు రాధాకృష్ణుడు చెప్పాడు. స్త్రీకి అనుకూలమైన భర్త దొరకటం కంటే, భర్తకు అనుకూలమైన భార్య దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే, నచ్చిన అధికారం దొరకటం కంటే శాంతచిత్తం గలవాడి సృష్టిలో అదృష్టం ఉంటుంది. అది నీ ప్రశాంతిని, నీ ప్రశాంతతను కాపాడుకో, నీ శాంతిని కాపాడుకో. నీకు ఆత్మలో లయం కావలసిందే మనస్సు. లోపలన్న చైతన్యంలో మనస్సు లయం వాళ్ళు మనం చేసే సాధన. హృదయంలో ఉంది, ఏదో హృదయంలో ఉంది, హృదయంలో ఉంది. మనం అందరం ఇప్పుడు హృదయంలోనే ఉన్నాం, హృదయంలో ఎప్పుడు ఒకటిగానే ఉంటాం. నిద్రలో అందరం సమానమే, శ్మశానంలో కూడా సమానం, మన హృదయంలో కూడా మనం సమానంగా ఉన్నాం. ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా మనం జ్ఞానం పొందవలసింది హృదయంలో. మీరు ఏదో దొంగనే దొంగనే అంటున్నారు, ఈ దొంగ నేను మూలంలో లోపల ఉందంటున్నారు, ఆ లోపల ప్లేస్ అది అక్కడే స్వర్గం ఉందంటున్నారు, వైకుంఠం ఉందంటున్నారు, నారాయణ అక్కడే ఉంటున్నారు, అక్కడ ఉన్నాడంటున్నారు, వాడిని చూడటానికి ప్రయత్నం చేస్తాను, మళ్ళీ ఈ దొంగ నేను వస్తాను ఏంటంటున్నారు. వాళ్ళు సాధకులు, వాళ్ళు ఇంటికి వెళ్ళి సాధన చేసుకుంటున్నారు అన్నమాట. పాపం కబుర్లు కాకరకాయలతో సరిపెట్టకుండా సాధన చేసుకుంటున్నారు. ఇక్కడ రహస్యం ఉంది, వాడిని వదిలేసి చూడాలి. మీరు నిజాన్ని మూలాన్ని నిజాన్ని వదిలేసి చూడాలి. మీకు అడ్డొస్తున్న మాట నిజే, నేను గ్రహిస్తున్నాను, మీరు చెప్పింది కూడా నిజమే. నువ్వు నిజాన్ని మిగలాన్ని నిజాన్ని మూలాన్ని నువ్వు మనం ఎడతాను ఎక్కడికో, ఎవరో పీచుకోరు వస్తాడు, ఏం పీచుకుని పెడతాడు, ఏ తంటాలు పెడతాడు, మనం ఏం చేస్తాము, వాడిని తప్పించేసుకు వెళ్ళిపోతాం. అలాగే ఈ నిజాన్ని అతిక్రమించి నిజాన్ని నిజాన్ని ఖచ్చితంగా నిజాన్ని వదిలేసేద్దాన్ని చూడగలరు, నిజాన్ని మూలాన్ని చూడగలరు. నిజాన్ని అడ్డొస్తున్నది రైతే, అది ఇంటికి అడ్డొస్తుంది అంటే అది పోవడానికి అది ఇష్టపడదు. అయితే నిజాన్యానికి అచేతంగా ఉండి, నిజాన్యానికి అచేతంగా మనస్సుకు అచేతంగా ఉండి మూలాన్ని చూడగలగాలి. అప్పుడు నీకు మూలం వ్యక్తమవుతుంది. ఈ అడ్డురాని అనుకోడు, ఇది అడ్డురావడం చూస్తుంది, కానీ దీని గొడవ వదులుకోవాలి. దీని గొడవ వదులుకో అంటే మర్చిపోతే ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఇది ఎండెడ్ ఇష్యూ, ఫర్గెట్. కొంతమంది జరిగిపోయిన గొడవలనే తలపెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి సాధన చెడిపోదు. మర్చిపోతే ఏమి లేదు, మర్చిపోతుందే మందు. మీకు శాంతిగా ఉండాలంటే ఒక మందు ఉంది. మీ జీవితంలో భూతకాలం అంతా మర్చిపోండి, భూతకాలం అంతా మీరు మర్చిపోతే మిగిలేదు శాంతి, అశాంతి అసలు మీకు కనపడదు. కొంతమంది ఒంటిగా కూర్చుని ఎందుకంటే జరిగిపోయిన సంఘటనలనే తలపెట్టుకుంటూ ఉంటారు. ఎల్లమ్మ ఎలాగండి, పొలం ఎలాగండి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా. ఈ జరిగిపోయిన సంఘటనలు తలపెట్టుకోవడం మీకు సాధన సాగదు, లోచింపు రాదు, లోదృష్టి రాదు. మీకేమవుతున్నారు, రజోగుణం పెరిగిపోతుంది, మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది, మళ్ళీ రజోగుణంలోకి వచ్చేస్తారు, భగవంతునికి దూరం అవుతాం, ప్రపంచానికి దగ్గర అవుతాం. అంటే మండ ఏంటంటే, మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగినా, మీ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించేటువంటి సంఘటనలు జరిగినా,
అని కంప్లీట్గా మర్చిపోండి. మర్చిపోతే మీ మనసు అణిగిపోతుంది. అదే మౌనం. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేశారనుకోండి, వాళ్ళు అవమానం చేశారు మీరు ఇలా అనుకుంటా ఉంటారనుకోండి, చివరికి ఏది మర్చిపోవడం జరగదు కాదు, వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఏమంటుంది, ఏమంటే వస్తుంది, మళ్ళీ రజోగుణం వచ్చేస్తాం, మళ్ళీ మాయలో పడదు. అయితే భగవంతుడి యొక్క పాదాలను మనం ఆశ్రయించకపోతే గుణాల్లోంచి బయటపడలేదు. మిమ్మల్ని ఎవడో అవమానం చేశాడనుకోండి, వాడి సంగతి భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు గురుడైన మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటాడు. మనకి మనసుకి చేపలేయడానికి కూడా కారణం ఏంటంటే భగవంతుడి మీద ఉండవలసినంత నమ్మకం మనకు లేదు. అదే మనం చేపలేయడానికి కారణం భగవంతుడి మీద పూర్తిగా మన విశ్వాసం ఉంటే భగవత్సారి చెల్లించదు. అసలు డౌటింగ్ నామస్సులు మనం ఎన్ని డౌట్లను తీర్చుకుంటాం. ఒక సందేహం తీర్చితే ఇంకో సందేహం వస్తుంది, ఒక సందేహం పోతే ఇంకో సందేహం వస్తుంది. ఎన్ని సందేహాలని మనం పోగొట్టుకుంటాం. అన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి. సందేహించేవాడు మన కాలం సందేహాలు వస్తూనే ఉంటాయి. అసలు సంశయ ఎవడ్రా వీడు సంశయిస్తున్నాడు, ప్రతి విషయానికి సంశయిస్తున్నాడని నువ్వు చూసుకుంటే, ఆ సంశయించేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అని చూసుకుంటే ఆ డౌట్ రకండి. వాడు మూలాన్ని చూసుకున్నాడు, అసలు వాడు లేడని సందేహం తెలుస్తున్నట్టు. నిజానికి దాని మూలం వాడు చూసేటప్పుడు మనకేం తెలుస్తుంది అంటే అది అసలు లేదని సంగతి తెలుస్తుంది. దాన్ని పోగొట్టుకోవడానికి మనం చేసిన ప్రయత్నం చూసి మనం మళ్ళీ మనం చూసి మనం నవ్వుకుంటాం. అంటే దాన్ని దాచి చూడాలి, దాన్ని మూలకం చేసి చూడాలి. ఆ మూలక మూలకలంపును అతిక్రమించి మూలకలంపు మూలాన్ని చూడాలి. మూలకలంపు పక్క లేకుండా పోదు. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ పాలుబుద్ధికి జ్ఞానం రాదు, నన్ను అర్చన చేయగా చేయగా, నన్ను ప్రార్థించగా ప్రార్థించగా, నాకు ఇష్టమైన పని నువ్వు చేస్తూ ఉంటే, నా ఇంటి నీకు గౌరవం ఉంటే, నేను చెప్పి యొక్క మాటను అర్థం చేసుకుని ఆచరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే, నీ పాడుబుద్ధిని తొలగించి ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే నేను అనుభవంలోకి వస్తానో అటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తాను అర్జున అన్నాడు. భక్తిని విడిచిపెట్టకూడదు. ఇంకే భక్తి మనకి జ్ఞానాన్ని తెచ్చిస్తుంది, భక్తి మనకి జ్ఞానాన్ని పట్టిస్తుంది. భక్తి జ్ఞానానికి తల్లి. అంటే భక్తిని పోషించుకోవాలి. సత్వగుణాన్ని ఎలాగైతే మనం పోషించుకోవాలంటున్నామో అలా భక్తిని పోషించుకోవాలి. భక్తి వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. అంటే నువ్వు విచారణ మార్గంలోకి వెళ్ళి, విచారణ మార్గం వెళ్ళి, ఇప్పుడు విచారణ మార్గం అంటే ఏమిటండి అంటూ ఉంటారు. ఏది మనకి నేనుగా వ్యక్తమవుతాను, ఏది మనకి విచారణ మార్గం అంటే జ్ఞాన మార్గం, ఏది మనకి నేనుగా వ్యక్తం అవుతాందో, ఏది మనకి నేనుగా వ్యక్తం అవుతాందో దాని ఆదిని చూడటమే, అది జన్మించే స్థలాన్ని చూడటమే విచారణ మార్గం యొక్క లక్ష్యం. ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతాందో దాన్ని తొలగించుకోవటమే విచారణ మార్గం యొక్క లక్ష్యం. ఏదైతే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించుకోవటానికి విచారణ మార్గం యొక్క, అదే జ్ఞాన మార్గం, అదే విచారణ మార్గం, అదే డిస్క్రిమినేషన్, అది ఒక పద్ధతి. తర్వాత శరణాగతి. శరణాగతి పక్షం ఏంటంటే ఉన్నది భగవంతుడే, అసలు మనం లేదు. అయితే భగవంతుని తెలిసాకే మనం లేవన్న సంగతి తెలుస్తుంది. భగవంతుని తెలుసుకునే వరకు మనం ఉన్నాం, భగవంతుడు ఉన్నామని తెలుస్తుంది. హరిని తెలుసుకున్నాక తెలుస్తుంది అట్లు మనం లేదు, మొన్నవాడు హరి అని. కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్య డిప్రెషన్లోకి వెళ్ళామంటారు. వాట్ ఇస్ ఇట్ దట్ ఇస్ డిప్రెస్డ్. మనం ఎప్పుడైనా దెంగ పెట్టుకున్నాం అనుకోండి, మనకి దెంగ వచ్చేసింది. ఆ దెంగ పెట్టి ఎవరు లోపల ఎవరు దెంగ పెట్టుకుంటున్నారు, దొంగలేనే దెంగ పెట్టుకుంటుంది. అది ఈ దెంగ పెట్టుకునే నేనెవరు అని ఆ నేను ప్రశ్నించు. ఆ నేనేం చేస్తుంది, దాని మూలంలోకి జరుగుతూ ఉంటుంది. నేను దాని మూలంలోకి వెళ్ళగా వెళ్ళగలగా దాని మూలస్థానం తెలుస్తుంది. మూలకలంపు మూలస్థానం ఎప్పుడైతే తెలిసిందో ఆ మూలకలంపు అదృశ్యమైపోతుంది. అప్పుడు ఈ మూలకలంపుకి వచ్చే దెంగ ఏమైపోతుంది, అది కూడా పక్క లేకుండా పోతుంది. ఆ లోచింపు లేక నేను మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు సాధన దేనికోసం చేస్తున్నావు, సాధనతో పని ఏముంది, లోపల వస్తువు ఉంది కదా దాన్ని నువ్వు కనిపెట్టవలసిన పని ఏముంది. నీ ఇష్టాలు నీ అయిష్టాలు ఆ వస్తువుని తెలుసుకోవడానికి అడ్డు వస్తున్నాయి. నీ సాధన నీ ఇష్టాలని అయిష్టాలని పోగొట్టుకోవడానికి అక్కడ నీ సాధన నిలబెట్టు. అది సాధన యొక్క కమ్యం. ఇప్పుడు మీకు లోపల ఆనందం దొరికి ఆనంద సముద్రం ఒకసారి పొంగి మీ సహస్రవరాన్ని ముంచుతాం అనుకోండి, మీకు అనుకూలమైన మాటలు చెప్పిన ఎవరైనా ప్రతికూలమైన మాటలు చెప్పినా మీ మనసు అక్కడ ఇల్లు వాళ్ళు పంచదారులో చేయం పడ్డం అనుకోండి బయటికి రమ్మంటే రాదు ఇంకా. అలాగే మీ హృదయంలో ఆ హృదయంలోని ఆనందానికి రుచి మరిగింది అనుకోండి, మీ హృదయంలోని ఆనందం మీకు అనుభవంలోకి వస్తుంది అనుకోండి, అనుభవం బయట సంగతులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మనుషులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, నీ సంసార పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నీ మనసు చెదరదు, నీ మనసు కదలదు. మనకి ఏ సంఘటన మన జీవితంలో ఏ సంఘటన జరిగినా పరమేశ్వరుని తెలియకుండా సంఘటన జరుగుతుందని మీరు అనుకోకూడదు. ఇంకా ఈశ్వర ప్రణాళికలు ఏదో ఉంది. తర్వాత మన పూర్వజన్మలకి ఈ జన్మకి అనుబంధం ఉంటుంది. ఒకసారి జన్మాంతర అనుబంధాన్ని బట్టి అది అలా వెళుతూ ఉంటుంది. కొన్ని కొన్ని స్నేహాలు చూడండి, శ్మశానానికి ఇల్లు వరకు స్నేహంగా ఉంటారు. రమణ మనుషులు ఏమి విశేషం లేదని మీరు అంటారనుకోండి, మా మనసు చెదరదు. ఎవరు రక్షణలో మేము ఉన్నాము వాడు లేదని మేము ఎలా అనుకుంటాం, వాడికి జ్ఞానం లేదని మేము ఎలా అనుకుంటాం. ఎవరు అనుగ్రహంలో ఎవరు దైవంలో మాకు జ్ఞానం కలుగుతుందో వాటిలో విశేషం ఏమి లేదని పంచదారులో తీర్పు లేదని మీరు చెప్తే నమ్మేటంత అమాయకులు ఏమి కాదు. మేము ఇంకా పంచదార ఆల్రెడీ గుర్తు చూశాం కాబట్టి మీ గాలి పటాల్లో లేని ఎది గాలి వస్తే పోవటానికి ఎవరు ఉండటం వల్ల మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుందో వారు లేవనేటువంటి మురుకులేం కాదు. ఎప్పుడు కూడా మానవుడు సొంత ఆలోచన విడిచిపెట్టకూడదు, ఎత్తి వారి దగ్గరకి ఉండకూడదు. వీరన్నీ అడుగు సాధకులు అంటున్నారు. ఎంతో ఒకసారి మా మనస్సు సంతోషంగా ఉంటుందండి, ఒక్కొక్కసారి సంతోషంగా ఉండటం లేదు. ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి సంతోషం పోతుంది. మనసు ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి ఏమో సంతోషం పోతుంది. ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. ఒక టైంలో సంతోషం ఉంటుంది, ఒక టైంలో సంతోషం పోతుంది. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆ సంతోషం ఎవరికి వస్తుంది, ఆ సంతోషం ఎవరికి వస్తుంది, ఆ సంతోషం ఎవరికి పోతాం, ఆ నేను అర్థం చేసుకుంటే, ఆ నేనని అర్థం చేసుకుంటే ఆ సంతోషం ఉన్న ఒకటే పోయిన ఒకటే అనే సంగతి నీకు తెలుస్తుంది. అపో వండర్ఫుల్ టీచర్. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏదైతే వస్తున్నావు అనేది సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఎ ట్రూ సైన్స్. దిస్ ఈజ్ ఎ రాయల్ సైన్స్. దిస్ ఈజ్ ఎ రియల్ సైన్స్. ఇప్పుడు మీకు ఏదైనా సంతోషం వస్తుంది ఒకసారి, మళ్ళీ ఆ సంతోషం పోతూ ఉంటుంది. ఎప్పుడు ఉండదు ఆ సంతోషం, మళ్ళీ ఆ సంతోషం పోతూ ఉంటుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఆ సంతోషం ఎవరికి వస్తాం, మళ్ళీ ఎవరికి పోతాం. మీ లోపల ఎవరికి వస్తాం సంతోషం, మీ శరీరానికి రావటం లేదు సంతోషం, మీ శరీరానికి రావటం లేదు. మీ సంతోషం ఎవరో మీ లోపల ఒక నేనుకి వస్తాం, మళ్ళీ ఆ పోయి ఆ నేను విడిచిపెట్టి ఆ సంతోషం పోతాను. భగవాన్ చెప్పి ఆ నేను ఎవరో ఏ సంతోషం ఏ నేనికి సంతోషం వస్తుందో ఏ నేను విడిచిపెట్టి సంతోషం విడిపోతుందో ఆ నేను సరిగ్గా అర్థం చేసుకుంటే నీకు వచ్చే సంతోషం వచ్చినా అది పోయినా దాని విలువ లేదని సంగతి నీకు తెలుసు. దేహం ఉండగా దేహం ఉంటే సంతోషించి, దేహం పోతే ఏడ్చింది లోకం కనిపిస్తుంటే సంతోషించి, లోకం పోతే ఏడ్చి ఆ నేను నీకు అర్థమైతే ఈ పంటాలన్నీ పోతాయని చెప్తున్నారు. ఆయన ఇంకోటి అండి, మన శాంతి కోసం, మన సుఖం కోసం, మన ఆనందం కోసం లోకం మీద ఇతర మీద ఎంతకాలం ఆధారపడి ఉంటాం? ఈ మనోర్తికుడి మీద ఎంతకాలం ఆధారపడి ఉంటాం మనం? ఎవరు మనల్ని పొగుడుతారని కలిపి ఎవరు సన్మానం చేస్తారా, ఎవరు పొగుడుతారా, అప్పుడు మనకు సంతోషం వస్తుందంటే మరి అది సన్మానం ఎవరు చేయడు, ఎవరు పొగడం చేయడితో కూర్చోమంటారా? ఎవరు గౌరవిస్తారని కనిపెట్టుకుంటాం, ఎవరు గౌరవిస్తారు, ఎవరు సన్మానాలు చేస్తారు, ఎవరు పూజిస్తారని కనిపెట్టుకుంటే ఈ సన్మానాలు చేస్తే సంతోషించు ఈయనెవడు, ఈ పూజిస్తే సంతోషించు ఈయన అనేవాడు, అసలు వీడికి ఒకటి విలువ ఉందా ఆ సన్మానాలకి విలువ ఉండటానికి? మీరెంత నిజమో అది ఎంత నిజం, మీరెవడో తెలిస్తే అసలు ఈ సన్మానాలకి గౌరవాలకి అగౌరవాలకి అటు అస్తిత్వం లేదు అన్న సంగతి నీకు తెలుసు. ఈ నేను మీకు అర్థమైతే గౌరవం లేదు అగౌరవం లేదు. ఇప్పుడు మన సాధన పరిచయండి, మన సాధన యొక్క ప్రయోజనం ఏంటి? మనం మరణానికి మరణం తీసుకురావాలి. ఎవరు మరణిస్తారు? దేహం మరణిస్తుంది. ఆ దేహం మరణించక ముందు మనం మరణం లేని స్థితి పొందామనుకోండి, మనం మరణిస్తున్నారే తలంపు కూడా రాదు. మరణానికి మరణం తీసుకురావటం అంటే అది ఇంకే దేహం చనిపోయినప్పుడు ఏదైతే బాధపడుతుందో అదేది నీకు అర్థమైనప్పుడు దేహం యొక్క చావు కూడా ఏం ప్రాముఖ్యత ఉండదు అసలు. అప్పుడు మరణానికి మరణం తీసుకొచ్చినట్టు అది దాని అర్థం. మనం డెత్కి డెత్ తీసుకురావాలి. మీరు మీరు బాగా అర్థం చేసుకోండి, మరణం ఎవరికి? మీ స్లోగా కంగారు పడద్దు. మరణం ఎవరికి? దేహానికి. దేహానికి మరణం, దేహం మరణిస్తుంది, దేహం మరణిస్తుంది. దేహానికి మరణం రాకముందు, దేహానికి మరణం రాకముందు మరణం లేని వస్తువు మనకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు దేహం మరణిస్తున్నప్పుడు మరణిస్తామని తలంపు కూడా రాదు. అప్పుడు మరణానికి మరణం తీసుకొచ్చినట్టు అది దాని అర్థం. నువ్వు అసలు ఈ గౌరవం అంటే ఏంటి, అగౌరవం అంటే ఏంటి, జయం అంటే ఏంటి, అపజయం అంటే ఏంటి, వీటిని అతను అర్థం చేసుకుంటా అంటే ఈ లోపల వీటికి ఏదేదైతే ఈ గొడవలకు చలించిపోతుందో ఆ నేను అర్థం చేసుకుంటే అసలు వీటికి నిజమే లేదు అసలు అది అర్థం కాక ఈ గోడనే కనిపిస్తుంది అది అర్థమైతే వీటికి నిజమే లేదనే సంగతి నీకు తెలుస్తుంది ఏది ఈ గౌరవాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది అగౌరవం వచ్చినప్పుడు జయం వచ్చినప్పుడు ఒకలాగా అపజయం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది కదా ఈ చెలించే ఇదే వాళ్ళ బయట సంఘటన చెలించింది నేను దీనికి అర్థమైతే అసలు ఆ బయట జయానికి అపజయానికి గౌరవాలకి అగౌరవాలకి అసలు విలువ లేదన్న సంగతి నీకు తెలుస్తుంది ప్రజలకి విలువ లేదు పెళ్లికి విలువ లేదు నీకు మూల తలంపు ఇప్పుడు సత్యంగా ఉందా అసత్యంగా ఉందా సత్యంగానే ఉంది మూల తలంపు నీకు ఎలా ఉండేది సత్యంగా అసత్యంగా లేదు ఎప్పుడు వరకు అది సత్యంగా ఉంటుంది ఆ మూల తలంపు మూలంలో ఉన్న సత్యం నీకు తెలిసే వరకు మూల తలంపు నీకు సత్యంగానే కనిపిస్తుంది ఒకవేళ నోటితో నువ్వు డినే చేయొచ్చు మూల తలంపు మూలం నీకు తెలిసే వరకు మూల తలంపు నీకు నిజం కింద ఉంటుంది మూల తలంపు మూలం మూలంలోకి వెళ్ళి వృత్తి స్థలం అనక స్వస్థత భక్తి యోగ బోధాక్ష నిశ్చితం ఒరే స్థలంలో మనస్సు నిలబెట్టి ఉండటం అదే యోగం అదే భక్తి అదే జ్ఞానం అదే కర్మ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడేది కర్మ కాకపోతే ఏది కర్మ నీ జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే కర్మ కర్మ కాకపోతే ఏది కర్మ నీ జ్ఞానం సంపాదించుకోవడానికి ఒక పని నీకు ఉపయోగపడతానంటే అది ఆ పని పని కాకపోతే ఏది పని నీ హృదయ స్థలంలో మనస్సు నిలబెట్టి ఉంచవయ్యా నీ ఉపాసన కూడా ఇంటికంటే రాగద్వేషాల నుంచి విడుదల పొందటానికి ఉపాసన విగ్రహారాధన కూడా అంతికే కొంతమంది శివుణ్ణి శివుని అలా ఆరాధిస్తూ ఉంటారు అభిషేకాలు చేస్తూ ఉంటారు అభిషేకాలు చేసి మళ్ళీ వస్త్రాలు కడతా ఉంటారు బట్టలు కడతా ఉంటారు శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు అన్నం పెడతా ఉంటారు వాడికి నైవేద్యం పెడతా ఉంటారు ఎన్ని పనులు చేసినా మన అజ్ఞానం నుంచి విడుదల పొందటానికి పొందండి అది మనకు తెలుస్తుంది శివుడికి అభిషేకం చేసినా విష్ణువుని అలంకరించిన సూర్యుడికి నమస్కారాలు పెట్టిన కుమారస్వామిని దర్శించిన ఇవన్నిటికీ పోతే మన అజ్ఞానంలోంచి బయటపడటానికి మనం చేసే పనులు ఇది మనకు అర్థం అవ్వాలి నిజంగా భగవంతుడు ఉన్నాడు అనుకోండి వాడిని మనం పూజించం అనుకుందా పూజించడం మన కోసం ఆయన పూజిస్తున్నాం మనం ఆయన పూజించకపోతే వీళ్ళు మనం పూజించడం లేదని అనుకోవడం అనుకుంటే వాడు దేవుడు కాదు ఈ మధ్యన ఎవరు అడుగుతున్నాడు కానీ మరి జీవుల్లో కూడా దేవుడు ఉన్నాడు కదా మరి అంతటా దేవుడే ఉన్నాడు కదా మాలో కూడా దేవుడు ఉన్నాడు అయితే మీరు ఇప్పుడు దేవుడుగా ఉన్నారా రాక్షసుడుగా ఉన్నారా ఇప్పుడు మనం మన హృదయంలో దేవుడు మాట్లాడితే ఇప్పుడు మనం పిశాచాల కింద ఉన్నామా దేవుడి యొక్క దాసుల కింద ఉన్నాం అది కాదు అంతటా దేవుడు అన్నమాట నిజమే అక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ మనల్ని మనం మోసం చేసుకోకూడదు బుడగ బుడగగా నిజం కాదు నీరుగా నిజం మీరు బుడగను నీరుగా చూస్తానంటే నీకు వికారాలు రావు కానీ బుడగను బుడగగా చూస్తే పెడితే నీకు వికారాలు వస్తాయి మీరు నామరూపాలకి ఆధారంగా ఉన్న వస్తువును చూడటం మానేసి మీ దృష్టి నామరూపాలకే పరిమితం అయితే మీరు లోపలికి వెళ్ళారు ఆత్మజ్ఞానం కలగదు బాగా అర్థం చేసుకోండి మనల్ని మనం మోసం చేసుకోకూడదు మాలో కూడా దేవుడు ఉన్నాడు మాలో కూడా దేవుడు ఉన్నమాట నిజమే ఇప్పుడు నా అన్ని నామరూపాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు అన్ని నామరూపాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు అన్ని నామరూపాల్లో ఉన్న అంతర్యాముగా ఈశ్వరుని మనం చూస్తున్నామా లేకపోతే నామరూపాలకే మన దృష్టి పరిమితం అవుతుందా నామరూపాలకే మన దృష్టి పరిమితం అవుతుంది కానీ నోటితో ఏం చెబుతున్నాం అందరిలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని చెబుతున్నాం అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు నోటితో చెబుతున్నాం మనకు అనుభవం ఉండని అనుభవం లేదు అనుభవంలో ఉండే నటిస్తే మనం మనం మోసం చేసుకుంటున్నాం నా హృదయంలో భగవంతుడు ఉన్నవాటి నిజమే నేను కాదనడం లేదు దాని తాలూకు నాకు అనుభవం ఉండే అనుభవం ఈ దేహం నిజం అనుకుంటున్నాను ఈ దేహానికి ఉన్న రూపం నిజం అనుకుంటున్నాను ఈ దేహానికి ఎవరో పేరు పెట్టారు ఆ పేరు నిజం అనుకుంటున్నాను కానీ దేహానికి ఆధారంగా ఉన్న సద్వస్తువు ఒకటి ఉంది అయితే అది నాకు అనుభవంలో ఉందా అనుభవం లేదు నా దృష్టి ఇప్పుడు రూపానికి పరిమితమైంది నామానికి పరిమితమైంది అది ఉందా లేదా అయింది మరి లోప దృష్టిలోంచి నామ దృష్టిలోంచి విడుదల పొందితేనే కానీ లోపల ఏది ఈ వస్తువు ఈ నామరూపాలకి ఏ వస్తువు ఆధారంగా ఉందో నాకు అనుభవంలోకి రాదు ఇందులోంచి విడుదల పొందకపోతే అది అనుభవంలోకి రాదు అంటే ఇందులోంచి నామరూప దృష్టిలోంచి విడుదల పొందటానికి నా సాధన దండం మీకు రూప దృష్టి లేదనుకోండి నామదృష్టి లేదనుకోండి మిమ్మల్ని బంధించేదే ఉంది ఇంకా ప్రపంచం అంటే నామరూపాలే రూపము నామము క్రియ ఇదే ప్రపంచం ఎందుకంటే ప్రపంచం లేదు రూపాన్ని తీసేయండి మన రూపాన్ని తీసేయండి ఈ రూపానికి ఉన్న పేరుని తీసేయండి ఉన్నది ఒకటే అది మనకు అనుభవంలోకి లేదు ఇంకేది రూప దృష్టి నామ దృష్టి వల్ల ఈ అహంభావం ఏం చేస్తుందంటే మన శరీరానికి అన్నం పెట్టకపోతే 40 రోజులు చచ్చిపోతుంది. అలాగే నీ దేహంతో తాదాత్యం పొందే ఆ మూల తలంపుకి, ఆ ఆది తలంపుకి, ఆ మొదటి తలంపుకి, ఈ దేహము నేననే చెప్పే తలంపుకి రూపదృష్టి తీసేసామనుకోండి, నామదృష్టి తీసేసామనుకోండి, దానికి ఆహారం సప్లై అవ్వదు. అది ఆహారం సప్లై అవ్వకుండా అది పడిపోయి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇందాక నీకు మొట్టమొదటి చెప్పాను, వాడి పిల్లలకు ముందు అది అమ్మను పట్టుకుని అమ్మ అమ్మ బొమ్మ బొమ్మ అంటూ ఉంటాడు. నువ్వు తింటే నేను తింటానంటాడు. ఇంకెళ్ళు అహంకారం అమ్మ రూపాన పట్టుకోండి. పిల్లవాడి పెళ్లి అయితే ఏం చేస్తుందంటే వాడు అహంకారం పిల్లల రూపాన పట్టుకుంటాడు. మీరు అక్కడ పెళ్లికొని వచ్చాడు కూర బాగుంది అంటారు అనుకోండి, ఒక ఆయన దగ్గర కూరలు బాగానే ఉన్నాయని మీరు అంటారు అనుకోండి, మా ఆవిడ ఉన్నట్టుగా ఉన్నాయా అంటాడు. అంటే అది అహంకారం వాడు పిల్లలను పట్టు, వాడి పిల్లలను పట్టుకుని మా ఆవిడ ఆవిడ ఎలా ఉంటున్నా మనకి ఎలా తెలుస్తుందండి? ఏమండి ఆడి ఆడి పిల్లల అహంకారం ఎలా ఉంటుంది? ఆవిడకి 4 పిల్లలు పుట్టాక ఆ పిల్లల అహంకారం ఏం చేస్తుందంటే భర్తను వేసి పిల్లలు పట్టుకుంటారు. కొంతకాలానికి మనవలు వస్తారు, ఆ శవాలను పట్టుకుంటారు. చచ్చిపోయేప్పుడు ఏ శవాన్ని చింతిస్తూ చచ్చిపోవటం, మళ్ళీ శవంలోకి మనం ప్రవేశించి ఇదే సంసారం. మన ఇంట్లో పని పాటలు ఏ శవాన్ని భుజాన్ని వేసుకోవటం, ఆ రూపాన్ని ధ్యానం చేయటం, ఆ నామాన్ని స్మరించటం, ఆ శవస్మరణ వల్ల ఒక రూపధ్యాస వల్ల నామధ్యాస వల్ల అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఏదైతే పోగొట్టుకోవాలని అనుకుంటాం అది పెరుగుతూ ఉంటుంది. ఆ చివరికి వీడికి మంచం మీద కింద పెట్టేస్తారండి. కింద పెట్టేసేటప్పుడు వీడికి మా మును మనవరాలు అక్కడ ఉండే ఎక్కడ ఉండేది చింతకర్రలో ఉండి తీసుకురామంటున్నాను. అసలు అంటే ఏంటి అక్కడ ఏ దృష్టిలో ఉంది ఈ అహంకారం? రూపదృష్టిలో. ఏ దృష్టిలో ఉంది? రూపదృష్టిలో. ఈ రూపదృష్టి ఈ నామదృష్టిలోంచి విడుదల పొందకుండా నేనేదో బ్రహ్మంలో ఉన్నాను నాలుగు మీలో ఉన్న మాట నిజమే, దాని తాలూకు అనుభవం ఉంది. మీకు భగవంతునికి అసలు రూపం లేదు, అవసరాన్ని బట్టి రూపం ధరిస్తాడు. ఆ రూపం ధరించినప్పుడు కూడా నీకు తెలుస్తుంది రూపాన్ని ఉడికి సృజించుకున్నాను కానీ రూపానికి మనకి సంబంధం లేదు. ఆ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన రూపానికి పరిమితమై ఉండదు. మనం రూపంలో ఉన్నప్పుడు రూపానికి పరిమితమై ఉంటాం. దీనివల్ల నీకు జ్ఞానం వస్తుందా? దీనివల్ల నీకు జ్ఞానం పని చెయ్యి. ఎలా పని చేస్తే నీకు జ్ఞానం వస్తుంది ఎలా పని చెయ్యి. కానీ నువ్వు చేసే పద్ధతిలో పని చేస్తే నీకు జ్ఞానం రాదు, అది కర్మయోగం కాదు. కర్మని యోగంగా చెయ్యి, నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ అహంభావం ఎలా పెరుగుతుందమ్మా? రూపదృష్టి వల్ల నామదృష్టి వల్ల ఈ అహంభావానికి ఫుడ్ ఎక్కువ వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు సాధన యొక్క గమ్యం ఏంటంటే దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో దానికి స్లోగా స్టడీగా ఫుడ్ సప్లై కట్ చేయాలి, అదే సాధన. నీకు లోకంలో ఇంకొక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, నీ కుటుంబంలో జరుగుతాయి, సమాజపరంగా జరుగుతూ ఉంటుంది. ఆ సంఘటన జరిగినప్పుడు ఒకసారి నీకు దుఃఖం వస్తుంది, ఒకసారి పొంగి వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం రావచ్చు. భగవాన్ చెప్పేది ఏంటంటే ఆ సంఘటన జరగనివ్వండి, ఆ సంఘటన జరగనివ్వండి, అలా జరుగుతూ ఉంటాయి చక్కులుతుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి పెళ్ళి అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి మిమ్మల్ని బాగా చూడడానికి మీరు ఏమో ఆశ్చర్యపడకండి. ఒకవేళ బాగా చూడటం మొదలు పెడితే మటుకు ఆశ్చర్యపోండి. మీ అబ్బాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత మిమ్మల్ని బాగా చూడడానికి ఆశ్చర్యపడకండి. ఇంకా ప్రపంచం అదేంటది? దట్ ఈస్ వరల్డ్. చూడకపోతే ఆశ్చర్యపోకండి. చూడటం మొదలు పెట్టినా పెళ్ళి అవ్వకుండా మీ అబ్బాయి ఎలా ఉన్నాడు పెళ్ళి అయిన తర్వాత కూడా అలా ఉంటే ఆశ్చర్యపోండి. అలా ఒకవేళ చూడటం మానేస్తే ఆశ్చర్యపోకండి, అది ప్రపంచం అనుకోండి. ఆడి పిల్లలు ఆమె చూడదు, 4 పిల్లలు పుట్టాక ఏం చేయదు అహంకారం ఆ పిల్లల్ని పట్టుకుంటుంది. ఈ ముసలం ఏమవుతుంది అంటే మా అబ్బాయి నాన్న చూడటం ఇది అనుకుంటుంది. ఆడికి 4 పిల్లలకి నా పిల్లలు నాన్న చూడటం మానేసి ఆడు ఏడుస్తాడు, ఇలా ఏడుపు కంటిన్యూ అవుతాను, ఇది ట్రాన్స్ఫర్ అవుతాను. అది ఇదంతా ప్రపంచం. ఇంటికి భగవాన్ చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచం ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచం అయ్యాక ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీకు సంతోషం కలిగే సంఘటనలు ఉంటాయి, దుఃఖం కలిగించే సంఘటనలు ఉంటాయి. సముద్రంలో కెరటాలను ఆపి ఎలా ఆపు చేయగలరు? మీరు కెరటం కెరటం మధ్య స్నానం చేసి బయటకు రావాలి, మీకోసం కెరటాలు ఆడవు. అదేవిధంగా లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఎన్ని సంఘటనలు జరిగిన ఆ సంఘటనలకి సంతోషం వచ్చే సంఘటన వస్తే పొంగిపోయి ఈనేనివారు, దుఃఖం వల్ల వచ్చే సంఘటన వస్తే డిప్రెషన్ వెళ్ళిపోయి ఈనేనివారని ఆ నేరుని మీరు అర్థం చేసుకుంటే, ఆ నేరుని మీరు పరిశీలిస్తే, ఆ నేరుని మీరు విచారణ చేస్తే, ఆ నేరుని శోధించి దాని మూలాన్ని చూస్తే మీకు సిద్ధి కలుగుతుంది. నేరుని శోధించండి, శోధించి దాని మూలాన్ని సాధించండి. దాని మూలాన్ని సాధించినప్పుడే జ్ఞానం. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా కాంతి, ఎటు చూసినా సుఖమే. మూలతలంపుని శోధించి దాని మూలాన్ని సాధించినప్పుడు ఎటు చూసిన ఆనందమే. అప్పుడు శరీరం చనిపోతే అశుభం అనుకోరు, శుభమే అనుకుంటారు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆ సంఘటనలు వదిలేయండి. ఈ సంఘటనలకి చలించే ఈ మొదటి తలం ఎవరు, ఈ మూలతలం ఎవరు, దాని విచారణ చేయండి. అది ఎవరో చూడండి, అది దాన్ని విమర్శించండి. ఇతరులు కాదు మీ విమర్శించేది, మీ లోపల మూలతలంపుని విమర్శించుకోండి. ఆ మూలతలంపుని విమర్శించుకుంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. దాని మూలంలోనే జ్ఞానం ఉంది. సంఘటనకి చెల్లించకండి. సంఘటనకి చెల్లించి ఆ నేనని భూమి ఎత్తించి విచారణ చేసుకుంటే అది పత్తా లేకుండా పోతుంది. అప్పుడు మీకు ఆనందం అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రావటం అంటే మీరే అవుతారు. అనుభవంలోకి రావటం కాదు, ఆనందమే మీరైపోతారు. మీరే ఆనందం. మీకు మరొక పేరే ఆనందం, మీకు మరొక పేరే శాంతి, మీకు మరొక పేరే సుఖం. సుఖం కోసం అప్పుడు బజార్లో వెతుక్కు అక్కర్లేదు, టీవీ దగ్గర వెతుక్కు అక్కర్లేదు. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను అందరి హృదయంలో సమానంగా ఉన్నాను. ఒక హృదయంలో ఎక్కువగా లేను, ఒక హృదయంలో తక్కువగా లేను, అందరి హృదయంలో సమానంగా ఉన్నాను. మీరు నన్ను తెలుసుకోవటానికి కాంక్ష పడుతున్నారు, వేగులు పడుతున్నారు, జిజ్ఞాస పడుతున్నారు తెలుసుకోవాలని. మరి నేను అందరి హృదయాల్లో సమానంగా ఉన్నాను కదా, మీకు సమానం దృష్టి లేకపోతే ఈ సమానంగా ఉన్నది మీకు ఎలా తెలుస్తుంది? ఎవరో భగవంతుడు చెప్తున్నారు, నేను కల్పించి చెప్పటం లేదు. ఈ మాటలు భగవంతుడు చెప్పే మాటలు, మన స్వామి చెప్పే మాటలు, మనకి యజమాని, మన యజమాని చెప్పే మాటలు. నేను అందరి హృదయంలో సమానంగా ఉన్నాను, ఒక హృదయంలో ఎక్కువ లేను, ఒక హృదయంలో తక్కువగా లేను. అందరి హృదయంలో సమానంగా ఉన్నందు మీరు ఎరుపులోకి తెచ్చుకోవడానికి మీకు నాకు సంబంధించిన ఎరుపు లేకపోతే మీకు శాంతి కూడా దొరకదు, ఆనందం కూడా దొరకదు. ఎరుపు లేకుండా శాంతి రాదు. అందరి హృదయంలో సమానముగా ఉన్న నన్ను మీరు ఎరుకులో తెచ్చుకోవడానికి మీకు సమాన దృష్టి లేకపోతే ఈ సమానమైన వస్తువు మీకు ఎరుకులో తెలాగ వస్తుంది అర్జున. ఓం నమో నారాయణాయ, నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంటే మీ అబ్బాయిలు ఎవరైనా కోప గురించి మిమ్మల్ని పలకరించడం మానేస్తే దొంగ నేను కంగారు పడి నవ్వుకోండి, అది లోకం అనుకోండి. కంగారు పడద్దు ఎలాగా, కంగారు పడితే మీ మనసు బాధ్యం ముఖానికి వచ్చేస్తుంది, విచారణ చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. అలా కంగారు పడకండి. ఎట్టి పరిస్థితుల్లో మీ మనసుని అశాంతి తెచ్చుకోకుండా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ.